ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము ఏకాదశ స్కందము మొదటి అధ్యాయము మొదటి భాగము ఏకాదశ అధ్యాయంలో యదుకులము ప్రభాసతీర్థం పోటటువంటి అధ్యాయము శ్లోకం 24. యాని తే చరితాని సా మనుష్యాం సాధవం కలో శృణ్వంతః కీర్తయంతశ్చ తరిశాంత్యాజసాతమః. బాబము భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి అభయ చరణారవింద భక్తివేదంత స్వామి శిలా ప్రభుపాద. బాబము, ప్రభు కలియుగమునందు నీ దివ్య కర్మలను వినడివారు, కీర్తించడివారు అయిన పుణ్యాత్ములు సాధువులు కలియుగ అంధకారం సులభంగా దాటగలరు. భాష్యము, దురదృష్టవశాత్తు కలియుగంలో పలువురు ప్రామాణిక వేదవాంగ్మయము పట్ల ఆకర్షితులే ఉండరు. భగవన్ మహిమల శ్రవణ కీర్తన నుండి దివ్య విధానమును ఉపేక్షించుచు వారు రేడియో, దూరదర్శిని, వార్తాపత్రికలు, పత్రికలు మున్నగ వాటి అంది అందలి వ్యర్థమైన వార్తలన్నింటికే ఇష్టపడదురు. ప్రామాణిక గురుదేవు నుండి శ్రీకృష్ణుని గురించి వినుటకు బదులు వారు కాలగతిచే ఇడవబడుటకు ప్రతి దాని గురించి అంతు లేకుండా తమ సొంత అభిప్రాయాలను వెళ్ళిబుచ్చుచుందురు. భౌతిక జగత్తు యొక్క తత్కాలికము పరిమితమైన రూపమును అధ్యయనం చేసిన పిమ్మట వారు పరతత్వము రూపరహితమని అసహనముతో నిర్ణయించురు. అట్టి వ్యక్తులు వాస్తవముకు శ్రీకృష్ణుని మాయను అర్పించుచుందురు. ఆ మాయ వారి ముండి తలను సదా తన్నిటి అధికారము పొంది ఉన్నది. దీనికి బదులు జనులు ప్రామాణిక మూలం నుండి నేరుగా శ్రీకృష్ణుని గురించి వినుచు తమ జీవిత సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలరు. కలియుగమునందు జనులు నిరంతరము మానసిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, రాజకీయ, స్థానిక సమస్యలతో బాధపడుచుందురు. కానీ పేదకళల వంటి ఈ సమస్యలన్నీను భగవంతుని గురించిన దివ్య ఎరుక కలిగినంతనే తొలగిపోగలవు. అట్టి భగవంతుడు సచిదానంద విగ్రహుడు, మోహపూర్వకమగు మాయా ప్రకటనకు అతీతుడు అయి ఉన్నాడు. జనులు తమ నిజమైన కర్మలను చూచి విని కీర్తించు లాగుగా ఆ భగవానుడు ఈ జగత్తులో అవతరించును. కలి అనేది ఈ కష్టకాలంలో మనమందరము గంభీరంగా ఈ అవకాశాలను సద్వినియోగపరచుకునవలను. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలకయ చక్షుర్మిలితం యన తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామనే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలో బ్రహ్మదేవుడు దేవతలంతా కూడా ద్వారకాపురికి వచ్చి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ యొక్క శ్లోకంలో ఈ దేవత గణాలకంతా కూడా అధిపతి చతుర్ముఖ బ్రహ్మ శ్రీకృష్ణ భగవాన్ని వాళ్ళందరూ ప్రార్థించిన తర్వాత ఆయన ముందుకు వచ్చి కృష్ణుణ్ణి ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రత్యేకంగా మొదట కృష్ణుడు ఈ భూమి మీద అవతరించమని చెప్పి బ్రహ్మే అందరు దేవతలతో కలిసి పాలసముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాడు. ఇప్పుడు మళ్ళీ అందరు దేవతలతో కలిసి ద్వారకా నగరానికి వచ్చి భగవంతుని ఆయన ప్రార్థిస్తున్నాడు. బ్యూటిఫుల్, ఎంతో అద్భుతంగా ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనలో మన గురించి కూడా చెప్తున్నాడు అనమాట. దోపర 5000 సంవత్సరాలకు ముందు ఈ ప్రార్థనలు చేశాడు. ఆ ప్రార్థనలో ఏం చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, మన గురించి కూడా చెప్తున్నాడు. ఈ శ్లోకం నేరుగా మనకు సంబంధించింది. కలియుగ జనాలు, ఓ కృష్ణ గోవింద, నువ్వు ఎంతో అద్భుతమైనటువంటి లీలంతా ఉన్నాడు చరిబాబు, నీ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క లీలల్ని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే నీ గుణాలని నీ యొక్క నామాన్ని స్మరిస్తారో, ఈ అంధకారమైనటువంటి కలియుగం నుంచి వాళ్ళు బయట పలుకెడతారు. ఇక్కడ వచ్చినటువంటి సమస్య అంటే కలియుగ జనాలు ఎంత దీనమైనటువంటి స్థితిలో ఉంటారంటే, వాళ్ళు అంధకారంలో అని చెప్పి కూడా వాళ్ళు గ్రహించరు. బద్ధస్థితి ఏ విధంగా ఉంటుందంటే, బద్ధస్థితి అంటే ఆ స్థితిలో అతను నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటాడు. ఏ స్థితిలో తీసుకున్నా కానీ అతను, ప్రభుపాద వారు ఎన్నో సందర్భాలు చెప్పారు, మనం వెళ్తుంటాం, మనం మామూలుగా చాలా సమయాల్లో ఈ పట్టణాలలోనో గ్రామాల్లోనో మనం వెళ్తుంటాం. రీసెంట్లీ కూడా మన మధుగోపాల్ ప్రభు మేము వెళ్ళామన్నమాట ఒక ప్రదేశానికి, అనంతపూర్లో వెళ్తుంటే అది మురికి కాలువ, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళంగానే మాకు చాలా కష్టంగా ఉంది. అక్కడ ఎప్పుడు ఆ యొక్క ప్రదేశం నుంచి మనం వెళ్ళిపోదామా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం అక్కడి నుంచి. అంత దుర్వాసన, దుర్భరమైనటువంటి పరిస్థితి. అక్కడ ప్రజలు, జంతువులు ఎంతో ఆహ్లాదంగా జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు జీవిస్తున్నారు, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అక్కడ పక్కనే ఆ మురికి కాలువ పక్కనే ఎంతో ఆనందంగా, మనం అయితే ఒక గంట సేపట్లో మనకు అనారోగ్యం వచ్చేస్తుంది అక్కడ. వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా ఉన్నారు. వాళ్ళు ఆ ప్రదేశంలో లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక సందర్భంలో చెప్పారనమాట, బర్మాలో ప్రచారం ప్రారంభించారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. వెళ్ళినప్పుడు అక్కడేం చేశారంటే, భక్తులంతా కూడా భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉన్నారనమాట. దేంతో తయారు చేస్తున్నారంటే, నేతితో తయారు చేస్తూ ఉన్నారు. ఆ నేతి వాసన రాగానే చుట్టుపక్కల వాళ్ళంతా నేరుగా వచ్చేసి భక్తుల్ని దుర్భాషలాడుతూ ఉన్నారనమాట, మీకేమైనా బుద్ధి ఉందా, ఇంత గలీజ్ వాసన అంతా మీరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా నిందించారనమాట. అప్పుడు వాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు, ఏంది మన నేతితో ఆహారం తయారు చేస్తుంటే వాళ్ళు దుర్వాసన అని చెప్పి తెస్తున్నారంటే, అప్పుడు ఆయన చెప్పారనమాట, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థం ఉంది, దానికి వాళ్ళు అలవాటు అయిపోయినారు. ఇది వాళ్ళకి నెయ్యి అంటే తెలియదు వాళ్ళకి, వాళ్ళ జీవితంలో నెయ్యి వాసననే చూడలేదు. నెయ్యి వాసన చూసి వాళ్ళు చూసేటువంటి వాసన ఏమంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఏ వస్తువు ఏ జంతువు చనిపోయినా కానీ ఒక పెద్ద గోతి ఉంటుందన్నమాట, దాంట్లో ఒక డ్రమ్ ఉంటుంది, దాంట్లో వేస్తారనమాట. బల్లి చనిపోయినా దాంట్లో వేస్తారు, పిల్లి చనిపోయినా దాంట్లో వేస్తారు, కుక్క చనిపోయినా దాంట్లో వేస్తారు. ఏది చనిపోయినా కానీ ఆ జంతువులు ఏం చేస్తారు వాళ్ళు, అదేమవుతుందంటే కుళ్ళిపోయి పురుగులు బట్టి ఆ పురుగులు కూడా మళ్ళీ చనిపోయి దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవం వస్తుందన్నమాట. బాగా మరిగిపోయి 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 అది కుళ్ళి 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 మూసిపెట్టేస్తారనమాట. ఆవిరికి ఆ కుళ్ళిపోయి ఆ పురుగులు ఒకదాన్ని ఒకటి తిని దాంట్లో లాస్ట్కి ఏమవుతుందంటే ఒక ద్రవం తయారవుతుందంట. కొన్ని ఒక సంవత్సరం తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఆ ద్రవాన్ని తీసుకుంటారనమాట వాళ్ళు. తీసుకొని ఆహారం చల్లుకొని వాళ్ళు తీసుకుంటారనమాట. కాబట్టి ఆ ద్రవానికి ఆ వాసనకి అలవాటైన వ్యక్తికి నెయ్యి చూపిస్తే ఏమవుతుంది, దుర్వాసన. అది అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ బద్ధజీవి లక్షణము కొన్ని పరిస్థితులకి అతను కూరుకుపోతాడు. ఆ స్థితిలోనే నేను ఆనందంగా ఉన్నానని చెప్పి ఇంతకుముందు మనం వివరించినట్లు, బురద కంపు భయంకరమైనటువంటి అసలు ఊహించలేము. నరకం అంటే మనం చూడొచ్చు అనమాట. ఈ 5వ కాంటలో 5వ స్కందంలో ఈ యొక్క నరకలోకాలు వివరిస్తూ కొన్ని కండిషన్స్ని, కొన్ని స్థితులను వివరిస్తారనమాట. ఈ నరక జీవనం కూడా భూమి మీద ఉంటుంది, హెలిస్ అండ్ ఎర్త్ అని చెప్పి వివరిస్తారు. ఈ భూమి మీదనే నరకం అని చెప్పి అటువంటి పరిస్థితి, బురదమయమైన జీవితము. ఆ దాంట్లో కూడా ఈ పందులు లాంటి జీవులు ఎంతో ఆనందంగా, వాటికి ఎంతో మనం కానీ మంచి ఫ్రూట్ సాలడ్ తింటే ఎంత ఆనందపడతామో ఆ విధంగా బురదలో అవి ఎంతో ఆనందిస్తున్నాయన్నమాట. మీరు గమనించండి కావాలంటే ఎంత ఆనందిస్తుంటాయి. చెట్టు కూడా అంట అది ఎప్పుడు ఆనందిస్తూ ఉంటుందంట. బాగా ఎండ కాసినప్పుడు, ఓహో నేను ఎండలో బాగా ఆనందిస్తున్నాను, మంచి వర్షానికి మంచి చలికి కండిషన్ స్థితి అనమాట. పంది ఆ బురద నీటిలో, ఈ బర్మీస్ వాళ్ళు ఆ ద్రవంలో వాళ్ళు ఆనందిస్తారు. అంటే ఈ బద్ధ స్థితిలో జీవి నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి అనుకుంటాడు. అతను రియలైజ్ కాడు, నేను దుర్భర స్థితిలో ఉన్నానని చెప్పి అతను అనుకోడు. దుర్భర స్థితిలో నేను ఉన్నానని చెప్పి అనుకుంటే అతను చాలా గ్రేట్ పర్సనాలిటీ అన్నమాట. కాబట్టి మనం మాయ ఏం చేస్తుందంటే ఆ స్థితికి మనల్ని లైక్ ఒంటె ఎట్లా ఆనందపడుతుంది. ప్రభుపాద వారు చాలా సందర్భాల్లో చెప్పాడు అనమాట, ఒంటె ఎట్లా ఆనందిస్తుందంటే ఎడారుల్లో ఉంటుంది. ఒంటె ఎడారుల్లో ఉన్నప్పుడు అది ఎడారుల్లో ఏం పండ్లు మొక్కలు మంచి ఆహారం దొరకదు దానికి. మన మాదిరి కాదన్నమాట, ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా చెట్లు, మంచి పండ్ల వృక్షాలు, మ్యాంగో ట్రీసు, బనానా ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మామిడి పండ్ల చెట్లు, అరటి పండ్ల చెట్లు అన్నీ ఉన్నాయి. అట్లా లేదా, అంత ముళ్ళ చెట్లు ఎడారుల్లోనే ఉంటుంది ఉంటాయి ఎక్కువగా. అదేం చేస్తుందంటే అక్కడ వెళ్ళి ముండ చెట్లను తింటుంది అనమాట, ముండ చెట్లని తింటుంది. నాగజముడు బ్రహ్మజముడు అంటారు ఆ చెట్లని, చూసింటారు మీరు, పెద్ద పెద్ద ముండ్లు ఉంటాయి వాటికి, నాగజముడు బ్రహ్మజముడు అంటారు అనమాట. అవి తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి నాలుక అంతా కూడా గుచ్చుకునేస్తుంది అనమాట. గుచ్చినప్పుడు రక్తం వస్తుంది దానికి, అది దప్పగా ఉంటుంది అనమాట, అది ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనమాట, ఇంకా బాగా నుమలి కండిషన్ స్థితి అనమాట, బద్ధస్థితి. దాని దుఃఖం అది, అది ఏమనుకుంటా ఉంది, ఆనందం చెప్పి అనుకునేస్తుంది. అట్లా మనం కూడా ఏం చేస్తామంటే దుఃఖ స్థితిలో ఉంటాము, ఆనందం అని చెప్పి అనుకునేస్తాం. మా యొక్క పరిస్థితి అనమాట, మాయ కలి ప్రభావం ఏం చేస్తుందంటే మనల్ని పూర్తిగా దుఃఖస్థితిలో పెట్టేస్తుంది అనమాట. దాన్ని మనం ఆనందం చెప్పి మళ్ళీ ప్రభుపాద వారు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ సైనికులు మిలిటరీలో ఏం చేస్తారంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారనమాట. ఏం పనిష్మెంట్ అంటే నీళ్లు ఉంటాయి తొట్టులో, చేతులు కట్టేస్తారనమాట వెనక్కి, ఇట్లా వెంట్రుకలు పట్టుకొని లోపల ముంచేస్తారు. అన్ని ముంచేస్తే ఏమవుతుంది, ఊపిరి ఆడదు అతనికి, గిలగిల గిలగిలగిల కొట్టుకుంటాడనమాట. ఇంకా చచ్చిపోతాను అనేటప్పుడు పైకి లేపుతాడనమాట వాడు. ఆహ్, పైకి లేస్తాంటే మంచి వాతావరణం, మంచి చెట్లు, గార్డెను, మిలిటరీ క్యాంపస్లో మంచి గార్డెన్ ఉంటుంది. చూసి అబ్బా నేను చాలా బాగున్నాను అనుకుంటాడు, మళ్ళీ ముంచేస్తారనమాట, మళ్ళీ ఊపిరి ఆడదు, మళ్ళీ ముంచుతారు. ఇట్లా ఈ మాయ, ఈ కలి ప్రభావం ఏం చేస్తామంటే ముంచేస్తూ ఉంటుంది అనమాట. సమస్యల్లో మన సమస్యల నుంచి బయట వచ్చినప్పుడు ఏమనుకుంటాము, చాలా బాగున్నాము, చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నాం, భయంకరమైన ఆకలి, అది సమస్య అది. యాక్చువల్లీ మనం ఆహారం తింటే ఏమనుకుంటాము, ఆనందం అని చెప్పాము. యాక్చువల్లీ అది బాధ, అది ఆకలి అనేది బాధ, దుఃఖం. ఆ దుఃఖం నుంచి మనం ఉపశమనం పొందాం కానీ నిజమైన ఆనందాన్ని మనము ఎగ్జాంపుల్ అనమాట. మనం నిజమైనటువంటి ఆనందాన్ని మనం భౌతిక స్థితిలో నిజమైన ఆనందం అనేది లేదు. కాబట్టి అజ్ఞానంలో ఏం చేస్తున్నామంటే మనము ఈ బద్ధస్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ పరిస్థితిలో ఆనందంగా మనం ఉన్నామని చెప్పి అనుకుంటున్నాం. అదే అజ్ఞానం అంటే ఇక్కడ అదే చెప్తున్నది. కలియుగ జనాల యొక్క బ్రహ్మదేవుడు చెప్తున్నాడు వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారంతా. అజ్ఞానము అంటే చీకటి, తమ అని చెప్తున్నాడు. తమ ఈ కలియుగ జనాలు తమ స్థితిలో ఉన్నారు అంటే మీ చీకటి అని చెప్పి, తమ అంటే రెండు రకాలుగా చెప్పచ్చు దాన్ని. తమ అంటే అజ్ఞానము, చీకటి రెండు కూడా. అజ్ఞానానికి ప్రతిరూపం వచ్చి చీకటి. మన చీకట్లో ఉన్నాం, నిజంగానే అంత చీకట్లో ఉన్నాం మనం. మన చీకట్లో ఉన్నాం. చీకట్లు అంటే మనకి నిజమైనటువంటి వెలుతురు గురించి మనకు తెలియదు, నిజమైన ఆనందం గురించి మనకు తెలియదు. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు శృతి గోస్వామి, ప్రాయేణ అల్పాయుష సభ్య కలో అస్మిన్ యుగే జన మంద సుమంద మత్యో మందపాక్య ఉపృద్ధ. ప్రాయేణ అల్పాయుష సభ్య. ఈ కలియుగంలో జనాలకి ముఖ్యంగా ఒకటి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం ఆనందంగా ఉంది పనుకునేస్తాం మనం. మనం కానీ కొన్ని సందర్భం మనం ఇప్పుడు చూస్తున్నాయి, ధామంలో మనం ఉన్నాం కదా ఇక్కడ. మనం ధామాన్ని వదిలిపోవాలంటే మనకి ఇష్టం కాదు. మనం ఏదైనా పెద్ద సిటీకి వెళ్ళామనుకో, బాంబే కానీ ఢిల్లీ కానీ అట్ట ప్రదేశానికి, మన వల్ల కాదు, మనం అక్కడ ఉండలేము. ఎప్పుడు తిరుపతికి వచ్చేస్తామా, ఎప్పుడు రాధాగౌం దగ్గర, తిరుపతి బాలాజీ దగ్గర ఉంటామా అని చెప్పి మనం అనుకుంటాం. బట్ అక్కడ ఉండేప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే ఉండలేరనమాట, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అని చెప్పి అనుకుంటుంటారు. అది మనం ఆధ్యాత్మికంగా మనం ఇది మనం అట్లా కంపేర్ చేయడానికి లేదు. ఆధ్యాత్మికంగా మనం ఇక్కడ ఉన్నాం అంటే బద్ధస్థితిలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండాలి. వాళ్ళకి ఆ ట్రాఫిక్ లైట్లు, ఆ ట్రాఫిక్ దానికి అలవాటు అయిపోయింటారు అనమాట వాళ్ళు, ఆ వాతావరణానికి. వాళ్ళు అది లేకపోతే వాళ్ళు జీవించలేరు, వాళ్ళు బతకలేరు ఇంకా. కాబట్టి ఈ స్థితిని బద్ధస్థితి అంటారు. ముఖ్యంగా పూర్తిగా బద్ధస్థితిలో ఉన్నాడు కలియుగంలో వ్యక్తి. ఇంకో గుణం ఏమంటే ఇతనికి అల్పాయుష్ కూడా. దీనికి తోడేమి, ఒక పరిస్థితికి అతను పూర్తిగా బంధించబడి ఉంటాడు. రెండోది ఏమంటే అల్పాయుష్ కూడా, ఆయుష్ అనేది అతను ఎక్కువ లేదు, చాలా కాలం అనేది లేదు. ఇంతకుముందుగా మనం తీసుకున్నట్లయితే ఇంతకుముందు యుగాల మాదిరా మనకంత ఆయుష్ అనేది మనకి ఇప్పుడు లేదు. కమ్మల దళ్ళ జల జీవన తలమల్ల ఎట్లా వెళ్ళిపోతుందంటే అంత త్వరితగతిని వెళ్ళిపోతుందన్నమాట, చాలా వేగంగా వెళ్ళిపోతుంది అన్నమాట. చూడంగానే మనకేమవుతుంది, మంగళారతి అయిపోయింటుంది, దర్శనార్థం అయిపోయింటుంది, భాగవతం క్లాస్ అయిపోయింది, ప్రసాదం అయిపోయింటుంది, మళ్ళీ సంధ్యారతి వచ్చేస్తుంది, దామోదరాష్టకం వచ్చేస్తుంది, మళ్ళీ తెల్లారితే మళ్ళీ మంగళారతి. అట్లా వారం అయిపోయింది, నెల అయిపోయింది, జన్మాష్టమి అయిపోయింటుంది, మళ్ళీ జన్మాష్టమి ప్రిపరేషన్స్ మళ్ళీ చేయాలన్నమాట. ఈ కాలం అనేది చాలా వేగం అనమాట, అది చాలా వేగంగా పోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఎవరు ఆపలేరు, కాలాన్ని ఎవరు ఆపలేరు. అంటే అదే సమయంలో మన ఆయుష్ కూడా చాలా తక్కువ, ప్రాయణ అల్పాయుష. కలియుగంలో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏమంటే జనాలకి ఇంకొక దుర్భాగ్య స్థితి ఏమంటే, మనం చాలా వరకు ఏం చేస్తామంటే, మళ్ళీ ఇంకోటి చెప్పారనమాట మందులు అని చెప్పి. ఎందుకు మందులు అన్నారంటే ఈ అల్పాయుష్ని తెలుసుకొని కూడా తీవ్రంగా భక్తిని ఆచరించరు, అందుకని మందులు అని చెప్పారు. కాలం ఎక్కువ లేదు మనకి, అయితే మనం చేసేటువంటి ప్రయత్నము తీవ్రంగా చేయం. ఎవరికన్నా పాము కరిచేసింది అనుకో, పాము కరిచేసింది అనుకో ఎవరికన్నా, ఏం చేస్తారు వాళ్ళు? నిదానంగా కూర్చొని వాళ్ళు కొద్దిగా నీళ్ళు తాగి ఆలోచించి, మనం ఎట్లా పోవాలి, ఎద్దరి బండిలో పోవాలనా, ఆటోలో పోవాలనా, బైక్లో పోవాలని ఆలోచించి ఎవరిని పిలవాలని చెప్పి అనుకుంటారా? ఎంత తీవ్రంగా పరిగెత్తారు వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు ఎమర్జెన్సీ కదా అది, ఇంకా టైం ఉంది అనుకుంటే ఏమవుతుంది, పాము కరిచిన వ్యక్తే ఇక్కడ టైం అయిపోతుంది అనమాట. అది ఎంత త్వరితగతన ఎంత పరిగెత్తపోతారు చూడు, ఆడు ఏదుంటే అది. ఒకవేళ ఏది లేకపోతే అతని శక్తికి మించి పరిగెత్తాడనమాట, దాన్ని కట్టేసి దాన్ని రకరకాల ఎంత ఎంత ఆతృత రక్షించుకోవాలని. ఎందుకంటే టైం లేదు అక్కడ. ఎందుకు మనం జ్వరం వస్తే అంత తీవ్రంగా తీసుకోం కదా, జ్వరం వస్తే నిదానంగానే పోతాం మనం. మరి పాము గరిచిన వ్యక్తి ఎంత ఫాస్ట్గా పోతాడో, జ్వరం వచ్చిన వ్యక్తి అంత ఫాస్ట్గా, పాము గరిచిన వ్యక్తి చాలా ఫాస్ట్గా పోతాడు, ఎందుకంటే అతనికి టైం లేదు. కొద్దిగా లేట్ అవుతే ఏమవుతుంది, చచ్చిపోతాడు. అదే పరిస్థితి మంది, మనం కొంచెం లేట్ చేయనంటే మనం కూడా చనిపోతాం అనమాట. భక్తిలో కొంచెం లేట్ చేసామంటే పాము గరిచిన వ్యక్తికి మనకి అయితే మనకేం పాము గరిచిందంటే కలియుగం అనేటువంటి పాము గరిచేసింది అనమాట. ఏం దాంట్లో విష ప్రభావం అంటే అల్పాయుష, దీంట్లో ఏముంది అల్పాయుష, మంద సుమంద అభాగ్య, ఇవంతా కలహ స్వభావము, మాట్లాడితే కొట్లాట్లు అనమాట. చిన్న విషయాలకు ఏం చేస్తామో అది కలియుగ స్వభావం అది. కాబట్టి ఈ విషయం చేత ఉన్నాం మనం. ఈ పాము గరిచిన వ్యక్తి ఎంత ఫాస్ట్గా పెరిగితాడో అంత ఫాస్ట్గా ఎంత ఎంత ఆతృతతో ఉంటాడు తన మెడిసిన్ తీసుకోవాలని చెప్పి, వెరీ వెరీ తీవ్రంగా ఉంటాడు అన్నమాట, చాలా ఆతృతతో ఉంటాడు. మెడిసిన్ దొరకగానే ఒక సెకండ్ కూడా వెయిట్ చేయడు, అది ఏం లేబులు, అది ఎక్కడి నుంచి వచ్చింది అంతలే, టక్కని తీసుకోవడం ఫస్ట్ చూస్తాడు అతను, ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు, ఏ కంపెనీ అనేది చూడు, టక్కని వేసుకునేస్తాడు అనమాట. ఫస్ట్ నేను రక్షించుకోవాలా. అదే తీవ్రతతో మనం ఏం చేయాలి, మన యొక్క ఆధ్యాత్మికతని మనము ఆచరించాలి. అందుకని ఏం చెప్తున్నారు, ప్రాయణ అల్పాయుష సభ్య కలుస్మిన్ యుగ జన మంద సుమంద మధ్య, అంటే ఈ ప్రాక్టీస్ని కూడా ఏం చేస్తారంటే అంత తీవ్రంగా చేయాలన్నమాట. మనం చెప్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం, అయినా కానీ దాన్ని తీవ్రంగా, అందుకే దాన్ని మంద అని చెప్పన్నారు. మంద అంటే చూడండి, ఈ దున్నపోతులు ఉంటాయి కదా, దున్నపోతులు అవి నువ్వు ఎంత హార్న్ కొట్టు పక్కకు పోవవి, చూసింటారు మీరు, ఎంత వర్షమన్న పడు కొంత ఇన్సార్లు చెప్పేవాళ్ళు ఉంటారు, దున్నపోత మీద వాన పన్నట్టే వీని చెప్పేదానికి ఆ దున్నపోత చెప్పడానికి చెప్తుంటారు. అంటే ఎంత వర్షం పడినా దానికి లెక్కలేదు, దానికి మంద, ఆ దానికి శరీరం ఏముంటుందంటే మందంగా ఉంటుందని అది కదలదు అనమాట. ఇది వైష్ణవులకు కాదు, ఇది నేను చెప్పేది, ఇది కర్మీలకు, ఇది వైష్ణవులు వెరీ గ్రేట్, ఎల్ల వేళ వాళ్ళు ఏం చేస్తుంటారు, యాక్టివ్గా ఉంటారు అనమాట. ఇది పూర్తిగా ఈ మంద స్థితిలో తమోగుణం ఉండే వ్యక్తులకి అనమాట. అది లోపలికి పోదనమాట, ఎంత వర్షం పడినా దానికి ఏముంది, ఎఫెక్ట్ ఏముంది, మనకి వర్షం పడితే మనం పరిగెత్తే లోపలికి వెళ్ళిపోతాం, దున్నపోత మీద వర్షం పడితే ఏమవుతుంది దానికి. ఆ విధంగా ఈ మంద స్థితిలో ఉన్న వ్యక్తికి పోదనమాట లోపలికి, మంచి సూచనలు కానీ ఈ యొక్క వాళ్ళు తీవ్రంగా గారు, యాక్టివ్ గారు అనమాట. వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళు ప్రభుపద వారు ఇద్దరున్నారనమాట, ఇద్దరు వ్యక్తులు అనమాట. వాళ్ళు ఇద్దరు ఎంత లేజీ ఫెలోస్ అంటే, వాళ్ళు వాళ్ళు అంత లేజీ ఫెలోస్ అనమాట. వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పనుకొనే ఉంటారు. వాళ్ళు లేచినారా తిన్నారా పడుకునేస్తారనమాట. ఇద్దరు పనుకున్నారనమాట, ఒకడు ఆ పక్క పనుకున్నాడు, ఒకడు ఈ పక్క పనుకున్నాడు అనమాట. ఇద్దరు సరే ఏదో పాపం వాళ్ళ కర్మశాలిక ఇల్లు అంటకపోయింది, ఇల్లు అంటుకోపోయింది అనమాట. సరే భయంకరంగా ఇల్లు కాలిపోతుంది, బయట నుంచి జనాలు అంతా అరుస్తున్నారు అనమాట. ఏయ్ ఇల్లు కాలిపోతుంది, లే ఇలా ఇలే అని చెప్పి అరుస్తుంది అనమాట. వాళ్ళేం పట్టించుకోవాలా, అసలు క్యారేజ్ చేయాలి వాళ్ళకి, ఎందుకంటే అంత లేజీ ఫీల్ వస్తుంది అనమాట. వాళ్ళు లేచేదానికి కూడా వాళ్ళకి ఒళ్ళు బరువు, లేస్తే ఏమైపోతుంది అనేసి. సరే బాగా కాలిపోయింది, మంటలు దగ్గర వచ్చేస్తున్నాయి. ఇతను పక్కన్న వ్యక్తి చెప్తున్నాడు, కాలుతా ఉంది అనమాట అతనికి, వీపు కాలుతా ఉంది. ఇతను చెప్తున్నాడు, ఏ వీపు కాలుతా ఉంది, వీపు కాలుతా ఉంది అనేసి. ఇంకో వ్యక్తి చెప్తున్నాడు, తిరుగు తిరుగు అనేసి. వీడు కాలుతుంది అంటున్నాడు, వీడు తిరుగు తిరుగు అంటున్నాడు, బట్ వాడు తిరగడం లేదు. అది అట్లే వాళ్ళు ఇద్దరు మారిపోయినారు, అంటే తిరిగేదానికి కూడా వాళ్ళకి బద్ధకం అనమాట. ఆ వీపు తిప్పడానికి కూడా వాళ్ళకి అంత బద్ధకలు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఏం చేసినారు, ఇద్దరు ఒకడేమో తిరుగు అంటున్నారు, ఒకడేమో కాలుతుంది అంటున్నారు, ఇద్దరు కాలిపోయారనమాట. అంటే వాళ్ళకి అంత మందస్థితిలో ఉన్నారనమాట, ఎటువంటి చలనం అనేది లేదు. అంటే మందస్థితి అంత అంటే, మందస్థితి అంటే అసలు వాళ్ళకి ఏది కానీ చేయడానికి ఉత్సాహం అనేది ఉండదు. భక్తియుక్తి సేవలు రూపకోసం చెప్పాడు, ఉత్సాహా నిత్యాధైర్యత్ తత్తత్కర్మ ప్రవర్తన, సంగత్యాగో శతాబుద్ధి సద్విద్భక్తి ప్రసిద్ధి. వాళ్ళకి ఉత్సాహం అనేదే ఉందన్నమాట, ముఖ్యంగా కలియుగ జనాలకి. ఈ ప్రథమ భాగంలో ఈ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆచార్యులు, ఉత్సాహం ఉండదు, తర్వాత ఈ యొక్క కలహ స్వభావం ఉంటుంది, ఈ ఎప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా తగులాడుకుంటుంటారు, ఈ ధర్మ నియమాల్ని ఓన్లీ దంభాని కోసం ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కలియుగ జనాలు వాదన కూడా చేస్తారనమాట. వాడు అజ్ఞాని అయినా కానీ, వాడు మూర్ఖుడైనా కానీ అతను వాదన చేస్తాడు. ఎందుకని, అతని యొక్క పాండిత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి, తన గర్వాన్ని. వాదన అనేది దేనికోసం చేయాలంటే, కృష్ణుని దేవదేవుడు అని నిరూపించడానికి చేయాలి. బట్ వాదనని నేను గొప్పవాణ్ణి అని చెప్పి చేయడానికి లేదన్నమాట. వాదిస్తారు వాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని చర్చిస్తారు, చెప్తారు కూడా కలియుగ జనాలు. అయితే దాని యొక్క ప్రయోజనం ఏమి, వాళ్ళ యొక్క మూల యొక్క వాళ్ళ యొక్క గమ్యం ఏమంటే, తన పాండిత్యాన్ని నిర్మించుకోవాలి. తర్వాత ఈ వైదిక ధర్మాలను కూడా ఆచరిస్తూ ఉంటారు, వైదిక ధర్మాలను కూడా. దేనికోసం అంటే, ఇంద్రియ భోగం కోసం వాళ్ళు ఆచరిస్తుంటారు, భగవంతుని సంతృప్తి కోసం దాన్ని చేయరన్నమాట. ఆహారాన్ని, శుభ్రమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు స్వీకరించరు, భగవంతునికి నివేదన చేసినటువంటి ఆహారాన్ని స్వీకరించరు అనమాట. కులినటువంటి తమోగుణమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏ యొక్క ఫీల్, రాజులు కూడా దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఈ కలియుగ లక్షణాలు చెప్పేటప్పుడు, రాజులు పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. కలియుగంలో ముఖ్యంగా ఒకటి ఏమంటే, పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి అధికారం కావాలి, బాధ్యత లేకుండా. తెలుగులో చెప్పాలంటే బాధ్యత తీసుకోరు, అధికారం మాత్రము. ప్రతి ఒక్కరికి పోస్టులు కావాలన్నమాట, బాధ్యత మాత్రము చూస్తుంటాం మనం. బయట అదే జరుగుతున్నది అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కరు పదవులు కావాలని చెప్పి కోరుకుంటారు, బట్ రాజులంతా అదే కోరుకునేది అనమాట. అయితే బాధ్యత మాత్రము, బాధ్యత అంటే ఏమి, అందరూ ఆనందంగా ఉండాలి. బాధ్యత అంటే ప్రతి ఒక్క జీవి ఆనందంగా ఉండాలి. ఇది మెయిన్ సింప్టమ్ అనమాట కలియుగంలో, పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లేకుండా అధికారాన్ని స్వీకరించడం. ఈ విధంగా ఇదంతా కూడా ఏమంటే, బ్రహ్మదేవుడు గమనించాడనమాట. గమనించి ఇక్కడ చెప్తున్నాడు, ఓ దేవా, ఈ తమస్థితి నుంచి, ఈ కలియుగ ప్రభావం నుంచి జనాల బయటనంటే ఒకటే ఒక మార్గము, నీ దివ్య నామ గుణ నీళ్ళల్ని వాళ్ళు కీర్తించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ గుణాల చేత, ఈ కీర్తన చేత, నీ యొక్క నామ సంకీర్తన చేత ఇదెంతో శక్తివంతమైంది కలియుగం అనేది. కలియుగ ప్రథమ భాగంలో ఇది నేను చెప్పినది, ఏది గుణాలంతా కూడా లిటిల్ బిట్ చెప్పాను, దాన్ని నేను ఎక్కువ కూడా చెప్పలేను అనమాట. మనం కలియుగానే వర్ణించలేము, భగవంతుని వర్ణిస్తాము. ద్వితీయ భాగానికి వచ్చే ముందుకి హరినామం ఉండదు. ఇంకా కలియుగే ప్రథమ పాద అంటాం కదా, హరినామం అనేది ఉండదు. అంత భయంకరలో వచ్చేస్తారనమాట, గోల్డెన్ పీరియడ్ పోతుంది. తృతీయ పాదంకి వచ్చే ముందుకి ఇంకా హారబుల్గా ఉంటుందన్నమాట. అన్వాంటెడ్ పాపులేషన్ అంతా, వర్ణ సంకరలు భయంకరం, మొత్తం వాళ్లే పాపులేషన్, మొత్తం వాళ్లే ఉంటారు అనమాట. ఇంకా చతుష్పాదం కలిగి చివరి వచ్చే ముందుకి ఒకే ఒకడు అనమాట, అంత ఇరిలిజియన్, భయంకరమైనటువంటి రాక్షస ప్రభుత్వం ఉండేవాళ్ళు. అసలు వాళ్ళకి ఇంకా భగవంతుడు అనేది లేదు ఆ సమాజంలో. లాంగ్ టైం ఎప్పుడో వదిలేశారన్నమాట భగవంతుడు అనేటువంటిది, ధర్మం అనే దాన్ని ఎప్పుడో వదిలేశారన్నమాట. చివరికి వచ్చేవారు చతుష్పాదంలో వచ్చేవారు, వెరీ వెరీ డేంజరస్ అనమాట. ఇప్పుడు ప్రథమ భాగంలో కొంచెం, ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క హరినామ సంకీర్తన ఈ స్వర్ణయుగం ఇప్పుడు గోల్డెన్ పీరియడ్. మరి ద్వితీయ పాదంలో చాలా కష్టం, భక్తులకి అవకాశం లేదనమాట. తృతీయ పాదంలో అసలు అవకాశం లేదు, చతుష్పాదంలో అసలు లేదు, అంత రాక్షసులే అనమాట. అప్పుడు చివరిలో అనమాట కలికి అవతరించేది విష్ణువేశునికి, సుమతికి కుమారుడుగా సింహల దేశంలో ఆయన జన్మ తీసుకుంటాడనమాట. ఎవరు? కలికి భోగన్. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడంటే, మన గురించి ఆయన చెప్తున్నాడు ఈ కలియుగంలో ముఖ్యంగా ఈ తమస్థితి నుంచి బయటపడే సులువైన మార్గం వచ్చి నీ యొక్క దివ్యమైనటువంటి నామగుణ రూప లీలల్ని కీర్తించడం సులువైన మార్గం అని చెప్పి చెప్తున్నాడు. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చేశాడు, ఇండైరెక్ట్ గా చైతన్య మహాప్రభు గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆయన. బ్రహ్మదేవుడు ఆయన సూచిస్తున్నాడు మహాప్రభు యొక్క హరినామ సంకీర్తన గురించి కూడా ఆయన ఈ శ్లోకంలో సూచిస్తూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ, ఈ నామ సంకీర్తన అనేది ఎంతో శక్తివంతమైంది. అన్ని యుగాల్లో కూడా దీన్ని కీర్తించడం జరిగింది భగవంతుని యొక్క నామ సంకీర్తన. కలియుగంలోనే కాదు, అన్ని యుగాల్లో కూడా అన్ని ఆచార్యుల చేత అన్ని లోకాల్లో కూడా ఈ భగవంతుని యొక్క దివ్యమైన నామాన్ని చైతన్య మహాప్రభు ఏం చేశాడు, దాన్ని ఇది ఎవరినైనా కానీ మార్చగలదన్నమాట. ఎంత భయంకర వ్యక్తులు కూడా చైతన్య మహాప్రభు ఆయన గయ నుంచి వచ్చిన తర్వాత గయకి వెళ్తాడు. గయ అనేది విష్ణుపాదం, అది ఆయన తన తండ్రి గారు మరణించిన తర్వాత గయకి వెళ్ళి ఆయనకు అక్కడ విష్ణుపాదానికి అభిషేకం చేసి పిండాన్ని అక్కడ సమర్పిస్తాడనమాట. శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ గయలో ఎవరైనా కానీ పిండాన్ని సమర్పించినట్టే తన పితృలకి వాళ్ళు వైకుంఠధామానికి చేరుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. చాలా శక్తివంతమైంది అనమాట ఈ గయలో. గయలో వెళ్ళిన తర్వాత అక్కడ ఈశ్వరుపుడిని కలుస్తారనమాట. ఆయన ఈశ్వరుపుడిని కలిసి అక్కడ ఆయన దీక్షను స్వీకరిస్తారు. ఈశ్వరపురి చాలా గ్రేట్ పర్సనాలిటీ ఆయన. మాధవేంద్రపురి దగ్గర నుంచి ఈశ్వరపురి దీక్షను స్వీకరించుంటాడు. తర్వాత ఈశ్వరపురి దగ్గర ఆయన దీక్షను తీసుకున్న తర్వాత ఆయనలో పూర్తిగా అంటే దీక్ష అంటే ఏమి అని చెప్పి అక్కడ క్లియర్గా మానవాళ్ళకి చూపించాలనుకున్నాడు చైతన్య మహాప్రభు. ఎప్పుడైతే ఈశ్వరపురిని కలిసింది టూ టైమ్స్, అంతకుముందు ఒకసారి నవదీప్కి వస్తాడు ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు ఇంటికి ఆహ్వానించి ఆయనకు సేవ చేస్తాడు. తర్వాత మళ్ళీ గయలో ఒకసారి కలిశాడు. ఎవరిని? ఈశ్వరపురిని, చైతన్య మహాప్రభు. కలిసిన తర్వాత ఆయన పాదాలను పట్టుకొని దీక్ష నడతాడనమాట. ఈశ్వరపురి కూడా తెలుసు చైతన్య మహాప్రభు అని సాక్షాత్ దేవదేవుడు అని చెప్పి ఆయన దీక్ష ఇస్తారనమాట. దీక్ష తీసుకోగానే ఆయన పూర్తిగా మార్పు చెందుతాడనమాట. పూర్తిగా కృష్ణ చైతన్యంలో, పూర్తిగా కృష్ణ ప్రేమలో నిమగ్నం అయిపోతాడు. అక్కడి నుంచి ఆయన కీర్తన చేసుకుంటూ వస్తాడనమాట, హరినామ సంకీర్తన చేసుకుంటూ వస్తాడనమాట. పూర్తిగా డిఫరెంట్ పర్సనాలిటీ. అంతకుముందు నిమాయ పండితుడు ఉన్నాడు, పెద్ద పండితుడు మాదిరి ఉన్నాడు. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి దీక్ష స్వీకరించాడో, ఆయనతో సంబంధం ఏర్పడిందో గురు పరంపరతో, ఆ యొక్క స్పర్శ అనేది ఏర్పడిందో గురు పరంపరతో, తక్షణమే అతను తన మహాభావనంతా కూడా ప్రకటించడం ప్రారంభించాడు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా భిన్నమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు మహాప్రభు. సచిమాతకి అర్థం కాలేదనమాట, ఎందుకు ఇతను ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అద్వైతాచార్యని పిలిపించి చూపించిందనమాట. అద్వైతాచార్య చెప్పాడనమాట, ఈయన పర్ఫెక్ట్గా ఉన్నాడని. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడైనా, ఇంతకుముందు కాదు అని చెప్పి చెప్పాడనమాట. తర్వాత రోజు ఏం చేశాడంటే, చైతన్య మహాప్రభు శ్రీనివాస పండిట్ యొక్క సేవా సంఘంలో తన అంతరంగిక సహచరులతో పాటు హరినామ సంకీర్తనం చేసేవాడు అనమాట. ఎవరికి కలవలేదు అక్కడ. మొదట్లో హరినామ సంకీర్తనం ఎవరికి? హరిదాస్ ఠాకూర్, శ్రీనివాస ఆచార్య, కులవేచ శ్రీధర్, అద్వైతాచార్య, శ్రీవాస పండిట్టు, మురారి గుప్తా, వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, ఏమన్నా నిత్యానంద ప్రభు కూడా కలిశారు అప్పటికి, నిత్యానంద ప్రభు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, చంద్రశేఖరాచార్య, వీళ్ళందరూ కూడా ఈ అంతరంగికంగా కీర్తననే చేసేవాళ్ళు. చాలామంది నాస్తికులు కూడా ఈ కీర్తనలో పాల్గొనాలని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే మహాప్రభు పర్సనల్గా ఏం చేశారు అంటే, అందరూ లోపల వచ్చిన తర్వాత తన అంతరంగిక సహచరులు ఆయనే స్వయంగా గిడిని వేసేవాడు అనమాట, ఎవరు రానికుండా, ఎవరు అభక్తులు అక్కడికి. ఆయన కీర్తన చేసేవాడు అన్నమాట. ఈ అభక్తులు ఏం చేసేవాళ్ళు, కీర్తనకు అలో చేయలేదు కాబట్టి తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కొంతమంది భక్తులు, పుణ్యాత్ములు, నవదీప్లో కూడా ఎంతోమంది గొప్ప పుణ్యాత్మలు ఉన్నారన్నమాట. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు అది కొన్ని మిలియన్ల వ్యక్తులు ఉన్నారని చెప్పి చైతన్య చరితామృతంలో వివరించడం జరిగింది. కొన్ని మిలియన్ల మంది ఉన్నారు, ఎందుకంటే భగవంతుడు దేవదేవుడు అక్కడ ఉన్నాడనమాట. కొంతమంది పుణ్యాత్మలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికి కీర్తనలకు వెళ్ళని చెప్పి వాళ్ళకి ప్రవేశాన్ని నిరాకరిస్తే వాళ్ళు భగవంతుని ప్రార్థించేవాళ్ళు. ఓ గౌరంగా, ఓ నిమ్మాయి, ఓ చైతన్య, మేము అర్హులు కాదు, అయితే నీ కృప వల్ల ఎప్పుడోకప్పుడు నీ నృత్యాన్ని, నీ కీర్తనని మేము చూడగలుగుతామని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రార్థించి గమనం వచ్చేసాం. ఈ విధంగా కీర్తన జరుగుతూ ఉంది. ఎంతో అద్భుతంగా అంతరంగంగా చైతన్య మహాప్రభు చేస్తున్నాడు. ఒకరోజు ఏం చేశారంటే, ఈ పుణ్యాత్మలంతా కూడా, పుణ్యజీవులంతా కూడా ఎవరైతే నవదీపులో బాగా ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళని కీర్తనలకు అలో చేయడం లేదు. అంతరంగంగా సరిచర్లు తప్పితే మిగతా ఎవరిని కూడా లోపలికి ఆయన రానివ్వడం లేదు. ఒకరోజు అందరూ కలిసి సాయంత్రం సమయంలో నిమాయ పన్నెటి ఇంటికి వెళ్ళారనమాట, చైతన్య మహాప్రభు ఇంటికి. వాళ్ళు ఎట్లా వెళ్ళారు, అన్ని రకాల వాళ్ళు అలో చేయలేదు, అయినా కానీ భగవంతుని కృప కోసం వాళ్ళు ప్రార్థిస్తున్నారు. నన్ను అలో చేయలేదు కదా అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన కృప కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తారు. మంచి ఫలాలను తీసుకొని, మంచి బహుమానాలు తీసుకొని, అన్ని రకాలటువంటి ఆ వస్తువులతో చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళి నిమాయ పన్నెటికి చైతన్యునికి సమర్పించి ఆయన పాదాల దగ్గర ప్రణామాన్ని అర్పించి, ఓ గౌరంగా, మేము బద్ధజీవులము, నీ కృపను మేము పొందలేకపోతున్నాము, ఏదో విధంగా మీ యొక్క నృత్యాన్ని, మీ సంకీర్తనలో మేము పాల్గొనాలనుకుంటున్నాము, దయవుంచి దాన్ని ప్రసాదించు అని చెప్పారు. చైతన్య మహాప్రభు కూడా ఎంతో వినయంతో వారి నిర్ణయం స్వీకరించి, ఎంతో వినయంతో, దేవదేవుడు అనగాని తృణోదపి సునీచేన తరోరేవ సహిష్ణున ఆ భావనతో ఏం చెప్తున్నాడు, వాళ్ళకందరికీ గృహస్థులకందరికీ చెప్తున్నాడనమాట, ఎస్ తప్పనిసరిగా కృష్ణుని యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది, అయితే మీరేం చేయాలి, మీ ఇంటిలో ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులతో పాటు మీరు, మీ యొక్క ధర్మపత్ని, మీ యొక్క సంతానము, మీ బంధువులు అందరూ కలిసి 5 మంది 10 మంది ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో మీరేం చేయాలి, హరినామ సంకీర్తనం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ సూచన ఇచ్చారనమాట. మీరేం చేయాలి, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో కూడా ఏం చేయాలి, హరినామ సంకీర్తన 5 మంది 10 మంది మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వాయిద్యాలతో, కరతాలతో, కరతాలంటేమి చేతులతో, వాయిద్యాలతో ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా భగవంతుని యొక్క నామాలను కీర్తిస్తూ మీ గృహంలోనే మీరు కృష్ణుణ్ణి పూజించండి. కృష్ణుని ఈ విధంగా నామ సంకీర్తనతో మీరు పూజించండి అని చెప్పి చైతన్య మహాప్రభు వాళ్ళకి సూచన ఇచ్చినారనమాట. ఇదే సూచన వాళ్ళు ఏం చేశారు, హృదయానికి తీసుకున్నారనమాట, అక్కడున్నటువంటి భక్తులందరూ కూడా, గృహస్థ భక్తులంతా కూడా. ఆ రోజు నుంచి ఏమైంది, ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు శివా సహచార్య ఇంట్లో మాత్రమే జరుగుతున్న కీర్తన ఏమైంది, ప్రతి ఇంటిలోకి వెళ్ళింది అనమాట. ప్రతి ఇంటిలో కూడా హరినామ సంకీర్తన ప్రారంభమైంది. ప్రతి ఇంట్లో ఏం చేస్తున్నారు, కుటుంబ సభ్యులందరూ కలిసి నామ సంకీర్తనం చేస్తున్నారు. ఆ విధంగా నవదీప్ మొత్తం ఎక్కడ చూసినా గానీ హరినామ సంకీర్తన, అద్భుతమైనటువంటి కర్తాలతో, మృదంగాలతో, వివిధ వాయిద్యాలతో, చేతులతో ప్రతి ఒక్క ఇంటిలో ఏం చేస్తున్నారు, హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యం. మన గృహస్థ భక్తులు ఏం చేస్తారంటే, ఎక్కువగా టెంపుల్కి వచ్చి కీర్తన చేస్తారు. అద్భుతం, అది చాలా వండర్ఫుల్, అది మనము అభినందించేటువంటి కార్యక్రమమే. అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఏం చేయాలి వాళ్ళు, కొన్ని సందర్భాలు ఏముందంటే సాధువులు వస్తేనే కీర్తన చేయాలనిపిస్తుంది అనమాట. ఇంట్లో సాధువులు ఎవరన్నా వచ్చి, బ్రహ్మచారీసో సన్యాసిసో వస్తే ఇంట్లో కీర్తన చేస్తారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, ప్రతి ఒక్క గృహస్థులు కూడా వాళ్ళు తన కుటుంబ సభ్యులతో పాటు హరినామ సంకీర్తనం చేయమని. తప్పనిసరిగా మనం కోరుకోవాలి, సాధువులు రావాలి ఇంటికి హరినామ సంకీర్తనం చేయాలని. అయితే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, మన కుటుంబ సభ్యులతో పాటు హరినామ, ఇది మహాప్రభు ఇచ్చినటువంటి సూచన. మన మందిరంలో కీర్తన చేయాలి, ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి, అదే స్ఫూర్తితో మనం ఏం చేయాలి, ఇంటిలో హరినామ సంకీర్తన. అది చాలా శుభం. ఊహించుకోండి, తిరుపతిలో మనకి 200-300 మంది గృహస్థ భక్తులు ఉన్నారు. చైతన్య మహాప్రభు సూచన మేరకు ప్రతిరోజు సాయంత్రం సమయంలో 1 గంట సేపు 200-300 కుటుంబాల్లో హరినామ సంకీర్తన జరిగితే తిరుపతి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఆ విధంగా వేల మంది భక్తులైనారనుకో, వేల కుటుంబాల్లో వేల గృహాల్లో రోజు గౌరార్థ జరిగిందంటే ఎన్ని లక్షల మంది భక్తులు అవుతారు. ఇది మహాప్రభు యొక్క ప్రిన్సిపల్ అనమాట, అది సూత్రం అనమాట ఇది. కాబట్టి దీన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఏం చేయాలి, నామ సంకీర్తన జరగాలి తప్పనిసరిగా. గుడికి వచ్చి వాళ్ళు స్ఫూర్తిని తీసుకోవాలి. అయితే ఇంటిలో ఏం చేయాలి, తన కుటుంబ సభ్యులతో పాటు నామ సంకీర్తన చేయాలి. ఆ విధంగా ఈ హరినామ సంకీర్తన అనేది చైతన్య మహాప్రభు చేసి చూపించాడనమాట. మొదట శ్రీవాస్ పండిట్ ఇంట్లో చేస్తూ సూచన ఇచ్చాడు వాళ్ళకి. ప్రత్యేక మొత్తం నవదీప్ మొత్తం పూర్తిగా వైబ్రెంట్, ఎక్కడ చూసినా కానీ హరినామ సంకీర్తన. ప్రతి ఇంట్లో కూడా హరినామ సంకీర్తన, చిన్నపిల్లవాళ్ళ నుంచి వృద్ధుల కాడి నుంచి అందరూ ఏం చేస్తున్నారు ఇంటిలో. ఆ సమయంలో ఏమైంది, కాజీ ఆ ప్రాంతానికి ఎంతో అతను మెజిస్ట్రేట్ అనమాట, గవర్నర్ నడుచుకుంటూ పోతున్నాడు అనమాట. పోతే సడన్ గా చేంజ్ అయిపోయినది. అంతకుముందు ఏం వాళ్ళు అతని యొక్క నియమం ఉందన్నమాట, ఎవరు కానీ ధార్మిక నియమాలు పాటించకూడదని. అతను వెళ్తుంటే ఎక్కడ చూసినా నవదీప్ మొత్తం హరినామ సంఘం, ఏ ఇంటిలో చూసినా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 నామ సంకీర్తన వినిపిస్తుంది అనమాట. ఇతను రాక్షస ప్రవృత్తి గల వ్యక్తి. రాక్షస ప్రవృత్తి ఉన్న వ్యక్తికి హరినామ సంకీర్తన కానీ ప్రచారం జరిగినట్టయితే అతను సహించలేడు. తక్షణమే అతను చాలా కోపం వచ్చిందనమాట. ఏంది ఇది, నా యొక్క రాజ్యంలో నేను అప్పటికే నిబంధన విధించిన్నాను, ఎవరు కానీ ధార్మిక నియమాలని ఈ యొక్క పాటించడానికి లేదు, ధర్మ నియమాలను. ఇక్కడ నాకు తెలియకుండా ఈ హరినామ సంకీర్తన జరుగుతుందా అని చెప్పి సైన్యాన్ని పిలిచి చెప్పాడనమాట. వీళ్ళందరినీ పూర్తిగా నాశనం చేయండి, వీళ్ళని ఎవరు కానీ హరినామ సంకీర్తన చేయకూడదు, వేరే మతకు సంబంధించినటువంటి నియమాలని వాళ్ళు ఆచరించకూడదు పూర్తిగా. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, మీరు చంపుతారో కొడతారో వాళ్ళ ధనాన్ని దోచుకుంటారో, ఎవరు కానీ చేయడానికి లేదని చెప్పి చెప్పారు. కొన్ని వేల మంది సైనికులు వాళ్ళు మొత్తం నవదీప్ అంతా తిరుగుతున్నారనమాట. తిరిగి మొత్తం ఎక్కడ చూసినా కానీ భక్తులు ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుంది అక్కడికి వెళ్తున్నారనమాట. ఈవెన్ చాంద్ కాజీ కూడా వెళ్ళారనమాట, వెళ్ళి స్వయంగా మృదంగాన్ని తీసుకొని పగలగొట్టారనమాట. పగలగొట్టి భక్తుల్ని హింసిస్తున్నారు, వాళ్ళ ధనాన్ని దోచుకుంటున్నారు, అవమానపరుస్తున్నారు, చిత్రహింసల పాలు చేస్తున్నారనమాట. అందరూ భయపడిపోయారనమాట. భయపడిపోయేసి నేరుగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. నిమ్మేపల్లి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, చాంద్గాజీ ఎంతో భయంకరుడు, ఈ హరినామ సంకీర్తన ఆపేస్తున్నాడు, మమ్మల్ని పూర్తిగా హింసిస్తున్నాడు, మా ధనాన్ని దోచుకునేశాడు, మన అవమాన పాలు చేసేశాడు, మేము ఇక్కడ జీవించలేము, వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక్కడ జీవించి హరినామ సంకీర్తన చేయలేము, వేరే ప్రదేశానికి. ఎప్పుడైతే ఇది విన్నాడో చైతన్య మహాప్రభు, ప్రళయకాలంలో శివుడు మెదరైపోయాడు అనమాట. ప్రళయకాలంలో శివుడు ఎట్లా ఉంటాడంటే ఊహించలేం మనం. శివుడు నృత్యం చేస్తాడనమాట, పార్వతీదేవితో పాటు నృత్యం చేస్తే ఇబ్బంది లేదు, ఒకటే నృత్యం చేస్తే ఏమవుతుందంటే భూమండలం అంతా కూడా మాడి మసైపోతుందన్నమాట. ఆ విధంగా తయారైపోయాడు. ఎంతో ఇంతవరకు ఎప్పుడు ఆ విధంగా చూడలేదు భక్తులు చైతన్య మహాప్రభుని. చెప్పాడనమాట, ఈ యొక్క యముడు కూడా నియామకుని నేను, కాలానికి ఆదిశుని నేను. ఈరోజు ఎవరైతే ఈ హరినామ సంకీర్తనని వాళ్ళు అడ్డుకున్నారో వాళ్ళకి నేను కాలంగా మారి నేను వస్తాను, వాళ్ళు నన్ను అడ్డుకోమని చెప్పని చెప్తారనమాట. నిత్యానంద ప్రభుని పిలుస్తాడు, చెప్తారనమాట, ఇప్పుడే వెళ్ళు నిత్యానంద, వెళ్ళి ప్రతి ఒక్క భక్తునికి వైష్ణవునికి చెప్పు, ఈరోజు మధ్యాహ్నం వాళ్ళు ఆహారాన్ని తీసుకున్న తర్వాత అందరూ నా దగ్గరికి రావాలి, వచ్చేటప్పుడు దీవితిట్టు రావాలి, ప్రతి ఒక్కరు దేంతో రావాలి. ఈరోజు ఇంతవరకు చైతన్య మహాప్రభు బయట కీర్తన చేయలేదనమాట, నేను స్వయంగా కీర్తనకు వస్తున్నాను, ఈరోజు నేను స్వయంగా హరినామ సంకీర్తన చేస్తూ నవదీపులకి నేను వస్తున్నాను. అంటే ఈ వార్త చైతన్య నిత్యానంద ప్రభుని చెప్పమన్నారు అందరికీ. నిత్యానంద ప్రభు ఎంతో వేగంగా అందరికీ చెప్పాడనమాట, ప్రతి ఒక్క భక్తునికి చెప్పాడనమాట. ఈరోజు స్వయంగా వాళ్ళకి అందరికి కోరిక ఉంది చైతన్య మహాప్రభు యొక్క నృత్యాన్ని కీర్తన చూడాలని. ఇంతవరకు ఆయన నృత్యాన్ని వాళ్ళు చూడలేదు. వాళ్ళు వచ్చి అడిగారు, ఇంటికి వచ్చి అడిగితే ఏం చేశారు, మీరు ఇంట్లో హరినామ సంకీర్తనం చేసుకోమని చెప్పాడు. బట్ ఇప్పుడు అవకాశం వచ్చింది అందరికీ చైతన్య మహాప్రభు యొక్క నృత్యాన్ని చూడడానికి. అందరికి ఆ వార్త వెళ్ళంగానే చాలా హ్యాపీ. అందరూ అన్నం తినేదాని మీద కూడా లేదు, వాళ్ళకి ఆహారం తినాలని కూడా లేదనమాట. మహాప్రభు ఆజ్ఞ మేరకి అందరూ దీవిటీలు తయారు చేస్తున్నారనమాట. కొంతమంది ఎంతో భక్తితో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దీవిటీలు తయారు చేస్తున్నారు. మాతాజీ తయారు చేస్తుంది, ప్రభు తయారు చేస్తున్నారు, చిన్నపిల్లవాళ్ళు చిన్న చిన్న దీవిటీలు తయారు చేస్తున్నారు అనమాట. కొంతమంది కొన్ని వేల దీవిటీలు తయారు చేస్తున్నారు. ఈ విధంగా కొన్ని వేల లక్షల మంది దీవిటీలు తీసుకొని మహాప్రభు ఇంటికి వచ్చేసారనమాట. రంగానే ఎక్కడ మొత్తం నవదీపులు ఉండే భక్తులంతా కొన్ని వేల మంది వచ్చేసారనమాట. చైతన్య చరితామృతంలో వివరిస్తున్నారన్నమాట. ఈ సంఖ్యను ఎవరన్నా కానీ సందేహిస్తే గన వాళ్ళు ఫినిష్ అని. ఎందుకంటే అప్పట్లో మహాప్రభు యొక్క లీలలో పాల్గొనడానికి దేవతలు కూడా వచ్చేసారనమాట. దేవతలు కూడా ఏం చేశారు, వాళ్ళు మనుషు రూపాన్ని ధరించి ఈ నామ సంకీర్తనకి వచ్చేసారు. కొన్ని వేల లక్షల మంది దేవతలు మనుషులు ఇద్దరు కలిసి వచ్చేసారనమాట. దేవుటలు తీసుకుని అక్కడికి వచ్చారు. ఏమన్నా బ్రహ్మ శివ అందరూ వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు వాళ్ళని బృందాలుగా తయారు చేశాడు. మొదట అద్వైతాచార్యని పెట్టాడనమాట. కొంతమంది కీర్తనీయుల నుంచి మొదట ఆయన్నే ముందర వెళ్ళమన్నాడు అద్వైతాచార్యని. తర్వాత హరిదాస్ ఠాకూర్ని ఒక బృందంగా చేశాడు, ఆయన కొంతమంది కీర్తనించాడు. తర్వాత శ్రీనివాస పండిట్ని ఒక బృందంగా తయారు చేశాడు, ఆయన కొంతమంది కీర్తన. చివరికి నిత్యానంద ప్రభు వైపు చూశాడనమాట. నిత్యానంద ప్రభు చెప్పాడు, నేను నిన్ను వదిలి నేను పక్కకి వెళ్ళాను, మీతో పాటు నేను ఉంటానని చెప్పాడు. సరే, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఇద్దరు కలిసి ముందర అద్వైతాచార్య వెళ్తున్నారు, తర్వాత హరిదాస్ ఠాకూర్, తర్వాత శ్రీవాస్ పండిట్, తర్వాత చైతన్య మహాప్రభు నిత్యానంద ఇద్దరు కలిసి హరినామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కొన్ని లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఈ హరినామం ఎట్లుందంటే ఆ ముల్లోకాలకు వెళ్తుంది అనమాట ఇది, ఈ యొక్క కంపనలు. దాంట్లో శివుడు కూడా ఉన్నాడంట. శివుడు ఒక సాధువు మాదిరి ఉన్నాడంట, వేషాన్ని ధరించి. సాధువు ఏ విధంగా ఉంది, బట్టలు లేవు ఆయనకి, శివుడికి బట్టలు, దిగంబరంగా ఉన్నాడు. ఆయన నృత్యం చేస్తున్నాడు, శివుడు నృత్యం చేస్తున్నాడు, బ్రహ్మ నృత్యం చేస్తున్నాడు, ఆల్ దేవతాస్ మానవ రూపాలు ధరించి నృత్యం చేస్తున్నారంట. పూర్తిగా వాళ్ళు మర్చిపోయినారు. ఒక సందర్భంలో ఏమిందంటే, ఈ నామ సంకీర్తనం ఎంతో అద్భుతంగా ఉంది, అందరూ పూర్తిగా వాళ్ళ యొక్క చైతన్యాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందరికీ చతుర్భుజాలు వచ్చేసాయి, వైకుంఠ వాతావరణం వచ్చింది అక్కడ. అయితే ఒకరి యొక్క చతుర్భుజాలను ఇంకొకరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏకాగ్రత అంతా మహాప్రభు మీద ఉంది. ప్రతి ఒక్కరు ఎవరిని చూస్తున్నారు, చైతన్య మహాప్రభు. కాబట్టి వాళ్ళు పక్కన ఇంకొకరు చతుర్భుజాలు ఉంది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. మొత్తం ఇండ్లంతా ఖాళీ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఇంటి ముందర ఏం చేశారు, అరటి పందిరిని అరటి మండలతో, తర్వాత మంచి శుభప్రదమైన ద్రవ్యాలతో అలంకరించినారు. మహాప్రభు వస్తున్నారని చెప్పి దీపాలతో ఇంట్లో ఎవరు లేరు, మొత్తం వచ్చేసారనమాట. పిల్లవాళ్ళు, వృద్ధులు, ముసలివాళ్ళు, స్త్రీలు అందరూ కూడా ఏం చేశారు, నామ సంకీర్తనలకు వచ్చేసారు. లక్షలకు ముందు వచ్చేసారు. ఇంట్లో ఖాళీ, డోర్లు లాక్ చేయలేదు. దొంగలు చాలా హ్యాపీ అయిపోయినారనమాట నవదీపుల దొంగలు. ఓ, ఈరోజు మనకు చాలా బాగా దొరికింది, ఈరోజు మంచి అవకాశం, ఈ రోజు కానీ మనం దొంగతనం చేసేస్తే ఏమవుతుంది, జీవితం మొత్తం మనం సుఖంగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళారనమాట. వెళ్తా ఉంటే వాళ్ళకి హరినామ సంకీర్తన వినిపిస్తుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈ నామ సంకీర్తన వినంగానే చైతన్య మహాప్రభు యొక్క ఆ యొక్క శుద్ధ శబ్దాన్ని, భక్తులకి శబ్దాన్ని వాళ్ళు దొంగలు ఎవరని చెప్పి మర్చిపోయారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు. ఇంటి లోపలవి హరే కృష్ణ మంత్రం చేస్తున్నారు. దొంగతనం చేయాలనే భావన లేదు, ఎందుకు వచ్చామో తెలియదు వాళ్ళకి, నేను ఎవరని కూడా తెలియదు అనమాట వాళ్ళకి. ఓన్లీ హరే కృష్ణ మంత్రం మాత్రమే మర్చిపోయారు. వాళ్ళు కూడా నృత్యం చేస్తూ చిన్నగా మనం దొంగతనానికి లోపల వినామని కూడా గుర్తులేదు, మళ్ళీ బయట వచ్చేసారనమాట. కీర్తన చేసుకుంటూ వాళ్ళు కూడా కలిసిపోయారు. దొంగలు కూడా ఏమైపోయినారు, హరినామ సంగీతంలో ఈ విధంగా నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారు. చీకటి అయింది. చీకటి కాగానే చైతన్య మహాప్రభు చెప్పాడనమాట, ఇప్పుడు మీరు దేవుటిని వెలిగించండి అని చెప్పి. ఒకే క్షణంలో కొన్ని లక్షల దీపాలు వెలిగాయన్నమాట. ఒకే క్షణం, మళ్ళీ పది ఒకసారి కాదు, ఒకేసారి ఏమైనాయి, కొన్ని లక్షల దీవుటిలు వెలిగాయన్నమాట. ఇది ఏ విధంగా ఉందంటే బ్రహ్మజ్యోతి మాదిరి ఉందంట. ఇది ఏ విధంగా ఉంది కాంతి, బ్రహ్మజ్యోతి ఎవరన్నా చూసారా మీరు, ఇంపాసిబుల్ అనమాట. అది ఎంతో దేదీప్యమానంగా ఉంది కాంతి. చీకటి అనేది లేదు, రాత్రి అనేది లేదు, ఎంతో దేదీప్యమానంగా ఉంది. ఆ యొక్క దీవుటిని తీసుకొని అందరూ నృత్యం చేస్తూ, చైతన్య మహాప్రభు నృత్యం చేస్తూ, మొత్తం అందరి యొక్క చూపులు మహాప్రభు మీద ఉన్నాయన్నమాట, ఆయన యొక్క నృత్యం మీద ఉన్నాయి, నిత్యానంద ప్రభు మీద ఉన్నాయి. నృత్యం చేసుకుంటూ వెళ్తున్నారనమాట. అందరూ హరే కృష్ణ మంత్రం జపిస్తున్నారు. అయితే మధ్యలో ఏమంటే వాళ్ళకి గుర్తొస్తుంది, చాంద్ కాజీ ఏ విధంగా వాళ్ళు హింసించింది. మధ్యలో ఏం చెప్తున్నారు, కాజీని చంపండి అని చెప్పి కూడా చెప్తున్నారనమాట. హరే కృష్ణ మంత్రంతో పాటు ఏమొస్తా ఉంది, కాజీని చంపండి, చంపు కాజీని అంటున్నారనమాట, కొట్టండి కాజీని. ఈ రెండే అనమాట, హరే కృష్ణ మంత్రము, చంపు కాజీ అని. సరే, ఈ గ్రామాన్ని దాటుకొని చాంద్ కాజీ గ్రామం దగ్గరికి వెళ్ళారనమాట. చాంద్ కాజీకి ఈ యొక్క కీర్తన శబ్దం వినిపించింది, ఎంతో పెద్ద ఉప్పెనలాగా వినిపిస్తుంది అనమాట ఈ శబ్దం. ఇది రావో అని చెప్పి చెప్పారంట చాంద్ కాజీ. ఎవరిని, సేవకులను పిలిచారనమాట. ఏయ్ ఇది రావో అని చెప్పి వాళ్ళు వచ్చారన, క్యా సాబ్ అని చెప్పి వచ్చారనమాట వాళ్ళు. ఏం జరుగుతుంది, కానీ పెళ్లి జరుగుతుందా, చూసి రావో అని చెప్పి పంపించారనమాట. వీళ్ళు పాపం బయట వచ్చి చూస్తే బయట నుంచి చూస్తే ఆ యొక్క ప్రకంపనలు, ఆధ్యాత్మిక ప్రకంపనలు ఎట్లున్నాయంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి, అంటే ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. వాళ్ళు భయపడిపోయారనమాట, దగ్గర కూడా పోలేకపోతున్నారు. చూడండి, మామూలుగా అయితే పెద్ద పెద్ద మంటలు వచ్చినప్పుడు మినుగురు పురుగులు ఎట్లుంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, భయపడతాయి. చిన్న చిన్న పురుగులు భయపడతాయి పెద్ద పెద్ద మంటకి. ఆ విధంగా కాజీ సహచరులు ఏం చేస్తున్నారు, భయపడుతున్నారు. ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తున్నారు భక్తులంతా కూడా, అందరూ దివిటలు ధరించున్నారు, అందరూ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు. కొన్ని లక్షల మంది ఆ ఆధ్యాత్మిక ప్రకంపనలు, వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ యొక్క సుందరమైన నృత్యాన్ని చూసి భయపడిపోయారన్నమాట వాళ్ళు. కొంతమంది ఏం చేశారు, ఆ నృత్యాన్ని ఆ కీర్తన చూసి దాంట్లో కలిసిపోయినారు. కొంతమంది కొంచెం ఇంకా బాగా చైతన్య మహాప్రభు అనుగ్రహం వల్ల, అది కూడా చాందకాజీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని చెప్పి కొంతమంది మాత్రం తేరుకొని చాందకాజీ దగ్గరికి వచ్చారు. ఇది పెళ్లి కాదు, నిమాయి పన్నెట్టు యొక్క దండయాత్ర అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు. నిమాయి పన్నెట్టు ఇప్పుడు హరినామ సంకీర్తనం చేసుకుని వస్తున్నాడు నీ వల్ల. అప్పుడు చెప్పాడు మిగిలిన వాళ్ళు, ఏయ్ మీరంతా వెళ్ళండి, అందరినీ పంపించేశారు, పోయి స్టాప్ చేయండి, హరినామ సంకీర్తనని స్టాప్ చేయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇల్లు పాపం ఇంకా ఆర్డర్ ఇచ్చారు కదా, పోయారనమాట. పోయి ఎట్లా పోతున్నారంటే గడ్డాలను కప్పుకొని పోతున్నారు. ఎందుకంటే గడ్డాలు చూశారనుకో ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ ఆల్రెడీ వింటున్నారు వాళ్ళు హరే కృష్ణ మంత్రంతో పాటు ఏం వింటున్నారు, చంపు కాజీ అంటున్నారు. ఇంక కాజీ అనుచరులు వస్తే వదులుతారా, వాళ్ళకి పైన టర్బన్ తీయేశారనమాట, ఎందుకంటే గుర్తు పట్టకూడదు అనేసి. ఆ టర్బన్ తీసి గడ్డాన్ని కప్పుకొనేశారనమాట. కప్పుకొని ఆ పొదల్లో నుంచి అక్కడి నుంచి గమనిస్తున్నారు. కొంతమంది నేరుగా కీర్తనలకు జాయిన్ అయిపోయినారనమాట, జాయిన్ అయిపోయి ఎగురుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తి అనేది వచ్చిందనమాట. ఈ విధంగా ఎవరు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలా చాందకాజీ అనుచరులు. చివరికి ఆ కీర్తన పాట ఏమైంది, దగ్గరకు వచ్చేసింది అనమాట. దగ్గరికి వచ్చేసి దబ దబ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోళ్ళంతా కూడా పగిలిపోతున్నాయి. భక్తులంతా కూడా ఎంతో క్రోధంతో ఉన్నారనమాట చాందకాజీ మీద, చంపు కాజీని చంపు కాజీని అనేసి. అప్పుడు మహాప్రభు ఏం చేశారంటే వాళ్ళందరినీ ఆగమన్నారు అనమాట. ఆగి కొంతమంది సేవకులు ఉంటే వాళ్ళు పిలిచి, మీ యొక్క రాజుకి ఎటువంటి ధర్మమో తెలీదు, నేను అతిథిగా వచ్చాను, బయట వచ్చి నన్ను ఆహ్వానించేది మీ రాజుకి తెలియదా, చాందకాజీకి అటువంటి జ్ఞానం కూడా లేదా అతనికి అని చెప్పాడు కదా చైతన్య మహాప్రభు. వీళ్ళు వెళ్ళి లోపలికి చెప్పారనమాట. ఈ విధంగా నిమాపండి చెప్తున్నాడు నీకు జ్ఞానం లేదని చెప్పి, అతిథి వస్తే నువ్వు ఆహ్వానించే జ్ఞానం కూడా లేకని చెప్తున్నానంటే, అప్పుడు చాందకాజీ బయట వస్తాడు. బయట వచ్చినప్పుడు బయట రాగానే మహాప్రభు అడుగుతాడు, ఏం కాజీ నీకు ఎటు వివేకం లేదా, నీకు ధర్మ నియమాలు తెలియదా, నేను అతిథిగా వస్తే నన్ను ఆహ్వానించవా నువ్వు అంటే, అప్పుడు ఆయన లోపలికి ఆహ్వానిస్తాడనమాట. ఆహ్వానించిన తర్వాత మహాప్రభువు చెప్తారనమాట, ఎందుకు నువ్వు నా నామ సంకీర్తన ఆపేశావు, నువ్వు ఎందుకు నా భక్తుల యొక్క సంకీర్తన ఆపేశావు అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు చాందకాజీ తన యొక్క సాక్షాత్కారం చెప్పడానికి, ఓ నిమాయ్, మనం ఒకే గ్రామంలో ఉండే వాళ్ళము, నేను నీకు అంకుల్ మాదిరి నేను, అంటే నేను మామగారి మాదిరి నీకు నేను, మన ఇద్దరికి వైరత్వం ఎందుకు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు మహాప్రభు చెప్తాడు, నా ఇక్కడున్నటువంటి భక్తులంతా కూడా నాకెంతో సన్నిహితులు, నాకెంతో అంతరంగికులు, కాబట్టి వాళ్ళ ముందర నువ్వు ఏదైనా మాట్లాడచ్చు అని చెప్పి చెప్తాడు. అప్పుడు చాందకాజీ చెప్తాడు, నేను కూడా చాలా సాక్షాత్కారాన్ని పొందాను ఈ సంకీర్తన ఆపేసి, ఏం నీ సాక్షాత్కారం చెప్పి పెడతాడు, ఏ రోజు అయితే నేను ఈ మృదంగాలను పగలగొట్టి హరినామ సంకీర్తన ఆపానో ఆ రోజు రాత్రి నాకు ప్రత్యేకమైనటువంటి సాక్షాత్కారం కలిగింది. ఏమంటే ఆ రోజు రాత్రి నిద్రపోతున్నాను, పెద్ద శబ్దం వినిపించింది, కళ్ళు తీసి చూస్తే ఒక భయంకర ఆకారం, అర్థము మనిషి మాదిరి ఉంది, అర్థము సింహం మాదిరి ఉంది, అది ఎంతో భయంకరంగా ఉంది. అతను నా మీద ఉన్నాడు, నా యొక్క హృదయ భాగాన్ని చీల్చడానికి సందంగా ఉన్నాడు. అతను నా యొక్క శరీరాన్ని, నా యొక్క హృదయ భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు చంపడానికి. నేను ఎంతో భయగ్రాంతుల్లో భయంకి లోయనైనాను. మళ్ళీ నాకు చెప్పాడు, ఇంకొకసారి నువ్వు చేసిన అపరాధం కొద్ది మాత్రమే, ఇంకొకసారి నువ్వు ప్రయత్నం చేసావా హరినామ సంకీర్తనని నిలపడానికి, నిన్ను నీ వంశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను అని చెప్పి నాకు హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. కావాలంటే చూడని చెప్పి తన గౌన్ తీసి చూపిస్తాడనమాట. అతనికి ప్రత్యేక మార్కులు ఉంటాయి ఎవరి మీద, ఈ యొక్క కాజీ హృదయ భాగంలో నరసింహదేవ్ వచ్చి అతనికి పూర్తిగా హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను హరే కృష్ణ మహామంత్రాన్ని, నామ సంకీర్తన ఆపకూడదనేసి, మీరు వచ్చారు కదా ఈరోజు, ఇంక నుంచి నేను ఆపను, నేనే కాదు నా వంశం వాళ్ళు ఎవరు కూడా ఈ హరినామ సంకీర్తనని ఇప్పుడు మహాప్రభు మళ్ళీ చెప్తారనమాట, అవును ఆవు పాలిస్తుంది, ఆ పాలను నువ్వు తాగుతున్నావు, నువ్వు పాలు తాగినప్పుడు ఆవు నీకు తల్లి, మళ్ళీ అటువంటి తల్లిని ఎట్లా తింటావు నువ్వు, ఏ ధర్మం అదే అని చెప్పి అడతాడనమాట మహాప్రభు అడతాడనమాట. అతను మళ్ళీ ఇంకొకొచ్చిన అడతాడు, అవును మీ వేదాల్లో ఉన్నాయి కదా గో ఏమది యజ్ఞం, గోమేద యజ్ఞము అశ్వమేద యజ్ఞం మీరు బలి చేయడం లేదా అని చెప్పి అతను అడుగుతాడన్నాడు. అప్పుడు మహాప్రభు చెప్తాడు, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టు, గోమేద యజ్ఞం ఉంది. ఏ విధంగా ఉంది? గోవు ముద్దదైనప్పుడు, వృద్ధదైనప్పుడు అంటే ముసలిది అయిపోయినప్పుడు మంత్రాలతోనే దాని శరీరంలో నుంచి బయట తీసి దానికి ఇంకొక శరీరాన్ని ఇవ్వాలి. ఆ శరీరాన్ని ఇవ్వడానికి మాత్రమే ముసలైపోయి అది వృద్ధస్థితిలో ఉంటే దానికి ఉన్నతమైన శరీరం ఇవ్వడానికే గోమేద యజ్ఞం ఉంది. అతను ఎప్పుడు ఆ గోవుని ఆ శరీరం నుంచి తీయాలి, ఆత్మని దానికి ఉన్నతమైనటువంటి శరీరం ఇచ్చేటప్పుడే తీయాలి, లేకపోతే తీయడానికే లేదు. ఇది దయ అవుతుంది, హింస కాదు. అది ఉద్ద శరీరంలో ఉంది, ఆత్మను తీసి దానికి ఉన్నతమైనటువంటి శరీరాన్ని ఇస్తున్నారు, కానీ చంపడం లేదు, నీ మాదిరి చంపి దాన్ని భక్షించడం లేదు. అప్పుడు అతను అంగీకరిస్తాడు, ఎస్ ఎస్ మా కూడా ఉంది, మా ఖురాన్లో కూడా రెండు ఉన్నాయి, భౌతికమైనటువంటి మార్గం ఉంది, ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక మార్గంలో పూర్తిగా నిషేధిస్తున్నారు ఈ వదని, ఈ హింసని, బట్ భౌతికంగా జీవనంలో దాన్ని ఆమోదిస్తున్నారు అన్నప్పుడు చైతన్య మహాప్రభు ఏ మార్గంలో కూడా దీన్ని ఆమోదించడానికి లేదు అని చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తాడు. తర్వాత చాంద్కాజీ చెప్తారనమాట, ఈ రోజు నుంచి ఈ యొక్క పరిధిలో నా వంశస్థులు ఎవరు కూడా ఈ హరినామ సంకీర్తనని ఆపరు అని చెప్పి అతను కూడా హరినామ సంకీర్తనలో పాల్గొన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది నామ సంకీర్తన యొక్క శక్తి. ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తి కూడా ఇక్కడ చూడు, పవిత్రమైనటువంటి భక్తులు హరినామ సంకీర్తనతో ఆనందాన్ని పొందుతున్నారు, రాక్షస ప్రభుత్వం ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మారిపోతున్నారు, వాళ్ళు కూడా మారిపోతున్నారు, కలియుగ ప్రభావం నుంచి బయటపడిపోతారు. కాబట్టి మహాప్రభు ఇచ్చినటువంటి నామ సంకీర్తన అండి ఎంతో శక్తివంతమైన, అదే సంకీర్తన గురించే ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు, కలియుగంలోనటువంటి తమ స్థితి నుంచి అంధకార స్థితి నుంచి బయటపడితే ఏం చేయాలి, నామ సంకీర్తన చేయాలి. ఇది నామ సంకీర్తన ఎవరి కోసంగా చేయాల్సింది, మనం మన కోసం మనము మన హృదయాన్ని చేతో దర్పణ మార్జనం, మన హృదయాన్ని శుభ్రపరచుకోవడానికి కోసం చేయాలి. ప్రతి ఒక్క గృహస్థుడు ఏం చేయాలి, తన ఇంటిలో తన కుటుంబ సభ్యులతో పాటు హరినామ సంకీర్తన చేయాలి. ప్రతి ఒక్క భక్తుడు ఏం చేయాలి, హరినామ సంకీర్తనని తన స్వయ పవిత్రీకరణ కోసము, భగవంతుని యొక్క కీర్తిని కీర్తించడం కోసము హరినామ సంకీర్తన చేసినట్లయితే ఈ కలియుగ ప్రభావం నుంచి వాళ్ళు బయటపడతారు. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అనవచ్చు.
అతిథులైన రాజులు ఉంటారు కలియుగము చివరిలో వచ్చేటప్పుడు అని భాగవతంలో కల్కి అవతారము దీంట్లో ప్రభుపాదులు వారు విష్ణు యశుడు అనే బ్రాహ్మణుడికి అతను జన్మ తీసుకుంటాడని.
అవును.
సో అంటే ఆ టైంలోన ఆ చివరి ఎండింగ్ లో పోర్షన్ లో బ్రాహ్మణాసు ఉన్నారా?
కలియుగము చివరి పాదంలో భయంకరమైనటువంటి వ్యక్తులంతా కూడా వస్తారు. మళ్ళీ సత్యయుగం బిగినింగ్, అది కలియుగం ఎండింగ్, సంధ్య సమయం అంటారు దాన్ని, యుగ సంధ్య అంటారు. ఆ సంధ్య సమయంలో విష్ణు చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు అప్పుడు ఎట్లుంటుందంటే ప్రపంచము అప్పుడు పరిస్థితి చివరి పాదం అయిపోతుంది, అప్పుడు సంధ్య సమయం వస్తుంది అనమాట. అంటే కలియుగము ఎండింగు, సత్యయుగము ప్రారంభము, దాన్ని సంధ్య అంటారు. మన రోజు అయిపోయి రాత్రి ఎట్లొస్తుందో అట్లా యుగ సంధ్య అంటారు. ఆ యుగ సంధ్య అంటే కలియుగం ఎండింగు, సత్యయుగం ప్రారంభంలో అంటే చతుష్పాదం అయిపోతుంది, అది నాలుగో పాదం. అప్పుడేమవుతుందంటే కొన్ని ద్వీపాల్లో హైలీ పైరస్ పీపుల్ ఉంటారు, అంటే ఎంతో దివ్యమైనటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కొన్ని ద్వీపాల్లో. కొన్ని ద్వీపాల్లో భయంకరులు ఉంటారన్నమాట, పూర్తిగా ఈ యొక్క రాక్షస ప్రభుత్వం ఉండేవాళ్ళు కొన్ని ద్వీపాల్లో ఉంటారు. కొన్ని ద్వీపాల్లో పూర్తిగా భగవద్భక్తులు ఉంటారు. ఆ విధంగా సంధ్య సమయం ఉంటుందన్నమాట ఇది, ఈ యొక్క కల్కి భగవాన్ అతరించేటటువంటి ప్రదేశంలో. ఈ యొక్క విష్ణుయేశుడు ఉండేటువంటి ప్రదేశం వచ్చి సింహల దేశం అనమాట, అది వెరీ పైర్స్ ప్రదేశం. అదేవిధంగా ఇంకొక దేశం, కొన్ని దేశాలు ఉన్నాయి భయంకరమైన దుర్బరులు ఉండేటువంటి దేశాలు కూడా, సంధ్య సమయంలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయన్నమాట. భయంకరమైన రాక్షస ప్రవృత్తి ఉండేవాళ్ళు ఉంటారు, ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యాత్మలు కూడా సంధ్య సమయం. అది
గంధరా శ్రీమద్ భాగవతంకి శిలా ప్రభుపాదకి గురుదేవ్కి.